మార్క్ సువార్తలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. మరి విశేషంగా దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాట్లాడేటువంటి దేవుడు, ఆయన స్వరం వినగలిగేటువంటి చెవులు కలిగి ఉండాలి. నా గొర్రెలు నా స్వరం వినను అని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది కదా. దేవుని మాటలు ఉదయాన్నే లేచి విన్నప్పుడు ఆయన మహాశక్తిని అనుభవిస్తాం. ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటంటే ప్రభు మనతో మాట్లాడే మాట మనది విశ్వాసమా లేక విషాదమా? విశ్వాసంలోనే ఎదుగుతూ ఉన్నామా లేదా విషాదానికి దారితీస్తూ ఉందా అనేది ఆలోచిస్తూ ఉండాలి. మార్క్ సువార్త 4:35-41 ఈ భాగంలో మనం గమనించినప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. కానీ దాంట్లో కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు. చాలాసార్లు ఈ భాగాలు మనం ధ్యానించినప్పుడు ఆలోచించినప్పుడు అనుకుంటాము, ఇది చాలాసార్లు మనం చదివాం కదా, కానీ అర్థం కాని విషయాలు కూడా ఎన్నో విషయాలు దాంట్లో ఉన్నాయి. దేవుడు మనల్ని బలపరిచే స్థిరపరిచే మాటలు కూడా దాంట్లో ఉన్నాయి. ప్రభు రాజ్య విస్తరణ కొరకు బలంగా మనం వాడబడాలి అని అంటే ఈ విషయాలు తెలుసుకుని ఉండగలిగారు. ఆ దినము సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు జనములను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణులను తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణె అవనమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచున్నాను. వారు ఆయనను లేపి, బోధకుడా, నేను నశించుచున్నాము, నీకు చింతలేదా అని ఆయనతో అనిరి. అప్పుడు యేసుప్రభు వారు ఆయన గద్దించినప్పుడు నిమ్మలంగా అయిపోయింది, నిశ్శబ్దంగా అయిపోయింది. సముద్రము గాలి అన్ని అయిపోయాయి, నిమ్మలమైపోయాయి. తర్వాత ప్రభు వారు వాళ్ళని చూసి అంటున్నాడు, ఏమైంది మీ విశ్వాసం, ఏమైంది మీ విశ్వాసం? దీంట్లో ప్రభు వారు ఎందుకు ఆ విధంగా మాట్లాడాడు అన్న విషయాలు మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమయ్యేటువంటి విషయాలు ఉన్నాయి. నేను కొన్ని ప్రశ్నలు మీ ముందుకు వేస్తున్నాను. ప్రభు వారికి తెలియదా ఈ ఇలాంటి ఒక భయంకరమైనటువంటి తుఫాను చెలరూగుతుందని? తెలుసు, తెలిసి కూడా ఎందుకు ఆయన ఆ ప్రయాణాన్ని వెళ్దామన్నాడు? రెండవది, దీంట్లో మనకు అర్థమయ్యేటువంటి విషయాల్లో మనం గమనించినట్లయితే ప్రయాణంలో వెళ్ళుదమ్ములను నేను ఆయనే పిలిచాడు. వెంటనే లోబడడం జరిగింది. లోబడిన తర్వాత ఈ చుట్టూ ఏం జరిగింది అని అంటే తుఫాను చెలరేగింది, కానీ చుట్టూ ఉన్న బోట్లకి ఏం కాదు. యేసుక్రీస్తు వారు ఉన్న బోట్లోనే ప్రాబ్లం. చుట్టూ ఉన్న బోట్లలో ఏ బోట్లో కూడా ప్రమాదం ఉన్నట్లు కనబడట్లేదు. యేసు ప్రభు ఉన్నటువంటి బోటే బోటా కాదు, కాదు, కాదు. చుట్టూ కూడా బోట్లు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే యేసుక్రీస్తు వారు ప్రయాణం చేస్తున్న బోట్లోనే అలలు తుఫాను వచ్చింది. ఈ తుఫాను అలలు వచ్చేసరికి శిష్యులు గిలగిల గిలగిల కొట్టుకునేస్తా ఉన్నారు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడే 4 విషయాలు ఏంటంటే యేసయ్యతో ప్రయాణం అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతం. ఏ జర్నీ విత్ జీసస్ బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది. రెండవది, ప్రయాణంలో ప్రమాదం. యేసయ్యతో ప్రయాణం చాలా బాగుంటుంది, ప్రయాణంలో ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ ప్రమాదంలో యేసయ్య ప్రభావం ఉంటుంది. యేసయ్య ప్రభావాన్ని గుర్తించని విషయాలు ఈ నాలుగు విషయాలు. మన జీవితం ఒక ప్రయాణం, భూమి నుంచి నిత్యత్వం వరకు మన పడవలో యేసయ్య ప్రభు ఉండడం అతి కీలకమైంది. మన నావలో యేసయ్య ఉండాలి. నాలుగు విషయాలు చెప్పాను. యేసయ్యతో ప్రయాణం అద్భుతం. ఆ ప్రయాణంలో ప్రమాదం ఉంటుంది. ప్రమాదంలో యేసయ్య ప్రభావం ఉంటుంది. యేసయ్య ప్రభావాన్ని గుర్తించకపోతే మన బతుకు ఏ విధంగా ఉంటుందని ఆలోచించాం. ఈ నాలుగు విషయాలు ధ్యానిద్దాం ఈరోజు ప్రభు వారు మనతో మాట్లాడతాం. యేసయ్యతో ప్రయాణం చేయడం అంటే ఈ శిష్యుల్ని ప్రభు వారు పిలిచాడు. అవన్నీ మనం ప్రయాణం చేద్దాం. ఆయన పిలుపుకు లోబడి అడుగులు వేసుకుంటూ ప్రయాణం చేశారు. ప్రయాణం చేశారు. ఈరోజు చాలామంది జీవితాల్లో ఆయన మాటకు లోబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆయన పిలుస్తున్నాడు చీకటిలోని తన వెలుగులోనికి. ఆయన పిలుస్తున్నాడు ప్రశస్తమైన పరిచర్యకి. ఆయన పిలుస్తున్నాడు ఆయన మహిమను కనుపరచడానికి. ఆయన పిలుపుకు లోబడకపోతే అది ప్రమాదం. ఈరోజు చాలామంది పిలుపుకు లోబడినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. మోషేని పిలిచినప్పుడు ఆయన ఎన్నో సాకులు చెప్తా వచ్చారు. విచిత్రం ఏంటంటే మోషేని ముందే పిలిచారు. ఆయన పుట్టుకనే ఒక పర్పస్ ఉంది. అయ్యా నువ్వు పుట్టిన ఈ జీవితం ఒక ఉద్దేశం ఉందని చెప్పి చిన్నప్పుడే ఆ 2 సంవత్సరాల టైంలో ఆయన లేపేద్దామని ప్లాన్ చేశారు దుష్టుడు సాతాను. కానీ ఆ చిన్న వయసు నుండి కాపాడుతూ వచ్చాడు ప్రభు. సరే ఆ విషయం అర్థమైనాక నేను ఇజ్రాయెల్ ప్రజలు విడిపిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ హంతకుడిగా మారాడు తప్ప విడిపించలేకపోయాడు. వెళ్ళిపోయాడు, గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. తర్వాత పిలుస్తున్నాడు పరిచర్యకి. పిలవకుండానే దేవుడు పని చేస్తున్నప్పుడు ఎందుకు దేవుడు యాక్సెప్ట్ చేయలేదు? మళ్ళా అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు మళ్ళా ప్రత్యేకంగా పిలుస్తున్నాడు. ఎందుకని ఎందుకని ఈ విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. మోషేని ఎందుకు ఆ విధంగా జరిగింది అంటే మోషేకి రాజహంకారం ఉండేది, గర్వం ఉండేది. ఆ రాజా అంతఃపురంలో ఆ విద్యలన్నీ అనుభవించి సకల జ్ఞాన ప్రావీణ్యతను అనుగ్రహించి వీటి వల్ల ఏదో చేద్దామని వెళ్ళిపోయాడు. కానీ అతనిలో ఉన్న ఆ స్వభావాలు మార్చిన క్యారెక్టర్ని మార్చడానికి ఆయన క్యారెక్టర్ గొర్రెలు మేపుతూ మేపుతూ ఉన్నప్పుడు సహనం వచ్చింది. ఆ గొర్రెలు మేపి విధానంలో ఆయన ప్రభు నేర్పిస్తూ వచ్చారు 40 సంవత్సరాలు. తర్వాత ఇంక నీకు చాలు, నువ్వు ఇజ్రాయిల్ను మేపేటువంటి వ్యక్తిగాను ఉంటావు, ఇజ్రాయిల్కు కాపురిగాను ఉంటావు అని చెప్పి ప్రభువారు మోషేని పిలిచారు. క్యారెక్టర్ మారాలి. యేసు ప్రభుతో జర్నీ అంటే క్యారెక్టర్ మార్చబడాలి. ఈరోజు యేసయ్యతో మనం ప్రయాణం చేస్తున్నాం కానీ మన క్యారెక్టర్ మారట్లా. మీకు ఇంకొక మాట చెప్తాను వినండి. అన్న అలిగి కూర్చుంది ఇంట్లో, పోరు గొడవలు, అయ్యో నాకు కుమారుడు లేడే, కుమార్తె లేదే, నాకు గర్భఫలం లేదని చెప్పి ఓ అని నిరుత్సాహంతో అరిగి కూర్చుంది. అన్నం తినట్లేదా, భోంచేయట్లేదు, ఏడుస్తా ఏడుస్తా ఇట్లా బతుకుతా ఉన్న ఆమె జీవితంలో క్షణంగా ఏం జరిగింది అంటే ఆమె పోయి ప్రార్థన కూర్చుంది. మనకు తెలుసు ఆ భాగం, ఏడుస్తూ ఉంది, ఎంతగా ప్రార్థన చేస్తూ ఉంది. దేవుడు ఆ ప్రార్థన విన్నాక మళ్ళీ వెళ్ళి ఆమె భోజనం తినింది. అంటే అర్థం, ముందు అరిగిపోయింది, అన్నపానములు మానేసింది, క్యారెక్టర్ మారలేదు. ఎప్పుడైతే దేవునితో ప్రయాణం చేయడం ప్రారంభించిందో క్యారెక్టర్ మారిపోయింది. ఈ అలగడం మార్చేసుకుంది. మన జీవితంలో కూడా చాలామంది దేవుని మాటకు లోబడకపోతే చాలా ప్రమాదం. ఒక మాట చెప్తానండి, క్యారెక్టర్ విషయంలో ఒక పాస్ గారు, ఆయన ఒక మంచి గొప్ప చర్చ్కి పాస్ గా ఉన్నాడు. ఆయన వాకింగ్ చెప్తున్నాడు, పెళ్లి కాకముందు ఆయన దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. కానీ వెంటనే ఒక ప్రపోజల్ వచ్చింది మ్యారేజ్ అయింది. ఆ ప్రపోజల్ ఎవరు కాదు, ఆ సంఘంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసి. సో మ్యారేజ్ అయిపోయింది. అద్భుతంగా మ్యారేజ్ అయిపోయాక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. పెళ్ళైన కొత్తలోనే సడన్గా ఒక కాఫీని ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే కాఫీ ఇచ్చాడో, ఇచ్చిందో ఆమె, ఇచ్చిన కాఫీని సరిగ్గా లేదని చెప్పి ఆయన తిట్టాడు. ఎప్పుడైతే తిట్టాడో ఆమె మూల కూర్చొని ఏడవడం ప్రారంభించింది. ఈయన ఏంటి ఇంత మాటకి అంత పెద్దగా ఏడవడమా అని చెప్పి ఈయన అంటున్నాడు. సర్లే అడుగుతూ అడిగింది ఆమె, కాల్తే ఆమె వస్తుంది అని చెప్పి బైబిల్ తీసుకొని కూర్చొని బైబిల్ తీసుకొని చదువుతా ఉన్నాడు. ఎప్పుడైతే చదువుతున్నాడో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు సమాధానపడు సమాధానపడు. ఇక్కడ చాలామంది అన్నోళ్ళు ఉన్నారు. మామూలుగా పగవన్న క్షమాపణ అడగమంటే అడిగేస్తారు, పక్కూరుని క్షమాపణ అడగమన్నా అడిగేస్తారు, కానీ భార్యను అడగమంటే చాలా కష్టం. మరియు ఈయన వాక్యం చెప్పేటువంటి విశ్వాస దగ్గర ఉండాలంటే అది ఇంకా ప్రమాదం. ఆ ముసుగేసుకొని నేర్చుకొని ప్రార్థన చేస్తూ ఉన్నట్లు ఈడ దేవుడు ఇంతో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ హృదయం ఒప్పుకోవట్లేదు. ఈగో ఆమె రాణిలే, ఏడబోతుంది వస్తుంది. చాలాసార్లు ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాను వాక్యంతో, నువ్వు ఫస్ట్ వెళ్ళి సమాధాన పడు, క్షమాపణ పొందుకో, సమాధాన పరచబడు అని అంటే అస్సలు లోబడట్లేదైనా, అస్సలు లోబడట్లేదు. కానీ ఇంకా మనశ్శాంతి రావట్లేదు. ఆయన ఆ వైపు అడుగులేస్తూ ఉంటే పెద్ద తుఫాను సునామీ వచ్చినట్లే ఉంది ఆయన వేసే అడుగులు. ఎందుకనంటే చెప్పాను కదండి, పగోనన్న క్షమాపణ అడుగుతారు కానీ, పక్కింటోనన్న క్షమాపణ అడుగుతారు కానీ, సొంత కట్టుకున్న భార్యని క్షమాపణ అడగాలంటే కష్టం, భర్తని క్షమాపణ అడగాలంటే కష్టం. ఎందుకు? ఈగో, అది చాలా డేంజర్. ఎప్పుడైతే ఆయన వెళ్ళి క్షమాపణ అడిగిపోయాడు, వెంటనే ఆమె లేచి చక్కగా నవ్వేసింది, ఇద్దరు క్షేమంగా ఆ దైవజనుడు ఆ రోజు పరిశుద్ధాత్మ దేవునికి లోబడ్డాడు. ఆయన క్యారెక్టర్ మారిపోయింది. దేవుని పరిచర్లో ఒక గొప్ప మిషనరీగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా వాడబడుతూ ఉన్నాడా? ఎందుకు విషయం చెప్తున్నాం జాగ్రత్తగా అండి, దేవుని యొక్క వాక్యం లోబడే వ్యక్తులుగా మనం ఉండాలి. నిజంగా మనం లోబడుతూ ఉన్నామంటే మన క్యారెక్టర్ మార్చబడాలి. ఎలాంటి క్యారెక్టర్ మార్చబడాలి? యేసు ప్రభుతో చేసేటువంటి ఈ ప్రయాణం క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలి. ఏంటి అని అనిపించాలి. అందుకే గలతీయులు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా రాయబడింది. ఎలా రాయబడిందంటే, ఎట్లా రాయబడింది అంటే వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది, మీరు క్రీస్తుని ధరించుకున్న వారిగా ఉండాలి. ఎవరిని ధరించుకోవాలి అంట? ప్రభు యేసు క్రీస్తు. ఏదైనా ఒక వస్తువుని మనం ధరించుకున్నప్పుడు ఏది కనబడుతుంది? మన ఒక వస్తువు, ఒక వస్త్రాన్ని మనం ధరించుకున్నప్పుడు ఆ వస్త్రం మనకు కనబడుతుంది, కానీ ఆ వస్త్రం లోపలున్న శరీరం కనబడదు. అలాగే ఈ క్రీస్తును ధరించుకున్నట్లయితే ఎవరు కనబడాలి? ఏసై కనబడాలి. కానీ మనకు ఏసై కనబడుతున్నాడు మన జీవితం నుంచి ప్రశ్నిద్దాం. నిజంగా ఏసైతో నువ్వు ప్రయాణం చేస్తే ఆ ప్రయాణంలో కనబడాల్సింది ఎవరు? ఏసయ్య. కానీ ఆ ప్రయాణంలో ఏసై కనబడట్లేదు. ఎవరు కనబడుతున్నారు? మనం కనబడుతున్నాం. మన సమస్య కనబడుతుంది. మనము ఈ లోకంలో ఉండేటువంటి ఈ ఇచ్చలు కనబడతా ఉన్నాయి. అట్లా ఉండకూడదు, అలా ఉండకూడదు. ప్రభుని చూపించేటువంటి విధంగా ఉన్నాయి. సరే, ఏంటి యేసు ప్రభు ధరించుకున్నటువంటివి? చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మీకు చెప్తాను, వినండి. ఒకటేంటంటే, యేసయ్య ధరించుకున్నటువంటి ఆ గుణంలో ఫస్ట్ క్యారెక్టర్ ప్రార్థన. ప్రార్థన, ఆయన ప్రార్థనై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు భూమిపైన ఉన్న దినాల్లో మహారోదనతో కన్నీటితో ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన ప్రార్థన ప్రార్థనై ఉన్నాడు. ఈరోజు మనం ఎన్ని గంటలు ప్రభు సన్నిధిలో గడుపుతున్నాం? ఇప్పుడు సహవాసాల్లో, ఇలా ఉదయాన్నే కలుసుకోవడంలో, లేదా ఈవినింగ్ సహవాసంలో కలుసుకోవడంలో మనకి చాలా ఓసారి. ఎందుకంటే ఆ కాన్ఫరెన్స్లో జాయిన్ అయిపోయి మొబైల్లో సైడ్ పెట్టి కొంతమంది చూస్తూ, కొంతమంది అలా టైంపాస్ చేస్తూ ఉంటారేమో. కానీ జాగ్రత్తగా వినండి, ఏసయ్యతో ప్రయాణం చేయడం అంటే ఏసయ్యలాగా మారడం. ఏదో మన అత్త నిర్లక్ష్యంగా ఉండడం కాదు. ప్రార్థనలో ఏకీభవించడం అంటే ఆ ప్రార్థన ప్రభుతో కలిసిపోవడం. ప్రభు మాటకు మన మాట, ఆయన హృదయానికి మన హృదయం. అలా ఎవరు నిజమైన ప్రార్థనా పనులు అనంటే దేవుని గుండె చప్పుల్ని తెలుసుకోవడం, దేవుని యొక్క హృదయ స్పందనను తెలుసుకోవడమే నిజమైన ప్రార్థనా పనులు. మన ప్రార్థనలో విన పనులన్నీ చెప్పుకున్నంత వెళ్ళిపోయి మనకిష్టం వచ్చినంతా మనం చెప్తా ఉంటాం కదా, అది కాదు. ఆయనకి ఏమి ఇష్టమో అది తెలుసుకోవడం, అదే నిజమైన ప్రార్థనాపరుడు, ప్రార్థన. సరే, రెండవది, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధమైన గుణాన్ని కలిగి ఉండాలి. ఈరోజు పాపం చూపుల్లో, నడవడికల్లో, క్రియల్లో పాపంతో నిండిపోయింది. క్రీస్తును ధరించుకున్నట్లయితే ఈ పాపాన్ని దూరంగా ఉండగలగాలి. పరిశుద్ధమైన జీవితం, యేసుక్రీస్తు వారు, ఆయన మాటలో పరిశుద్ధత, ఆయన చూపులో పరిశుద్ధత, ఆయన పరిశుద్ధులై ఉన్నాడు. అందుకే నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండు అన్నాడు. ఈరోజు అలాంటి గొప్ప పరిశుద్ధత మనకు కలిగి ఉండదు. నిజంగా యేసుక్రీస్తు వారికి కలిగినటువంటి పరిశుద్ధత మనకుందా? ఆయనలాగా ఉంటే మన క్యారెక్టర్ ఆ పరిశుద్ధతలోనికి ఎలా? అంత పరిశుద్ధంగా ఉంటే మన డ్యూటీలో సెటైర్ లేయడం, డబుల్ బీనింగ్ మాట్లాడడం, ఇంకా అనవసరంగా క్యారత్వంతో ఉండడం, ఈ పాపానికి సంబంధించినటువంటి విషయాల్లో అడుగులు వేస్తూ ఉండడం, అది ఏ క్యారెక్టర్ చెందించింది? క్రీస్తు స్వారూప్యానికి కాదు. అది ప్రతిదినం క్రీస్తు స్వారూప్యంలో మార్చబడుతూ ఉంటే ఎందుకు విషయాలు? జాగ్రత్తగా వినండి, ఏసైతను ప్రయాణం చేస్తున్నా కానీ ఏసైలాగా నువ్వు మార్చబడలేదంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం ఎత్తబడే గుంపులో ఉంటామా?
99% ప్రవచనాలన్నీ నెరవేర్చబడుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఉదయము సాయంత్రము మనము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఆదివారపు ఆరాధన నుండి ప్రతిదినపు ఆరాధనలోకి వచ్చేసాం, కానీ క్రీస్తు స్వారూప్యంలోకి వచ్చేసామా? ఇంకా క్యారెక్టర్ మార్చలేదు. వాక్యాలు పైన వాక్యాలు, మలమాల పైన మలమాలు, చర్మాల పైన చర్మాలు, ఇనేస్తున్నాం, చదివేస్తున్నాం, చెప్పేస్తున్నాం, కానీ క్యారెక్టర్ చేంజ్ అవ్వట్లేదు. ఏసీతో ప్రయాణం చేస్తున్నావు, కానీ ఆ ప్రయాణం క్యారెక్టర్ని మార్చుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటే అది ప్రమాదం. సరే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నోవహు దినాలు వచ్చేసాయి, లోతు దినాల్లో మనం ఉన్నాం. ఏంటి నోవహు దినాలు? వాళ్ళు పెళ్లికిచ్చుతూ తింటూ తాగుతూ ఉన్నారు నోవహు దినాలు. ఇంకా వాయు వరుసలు లేకుండా వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఇచ్చలు విడిగా జీవిస్తూ ఉన్నారు. ఇంకొక గమనిస్తే లోతు దినాలు, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు కామాతులై భయంకరమైన పాపంతో మునిగి తేలాడుతున్నారు. ఆ దినాల్లో మనం ఉన్నాం. మత్తులో ప్రజలున్నారు తిండి వలన, ఐహిక విచారం వలన. ప్రభుర అక్కడ అతి సమీపం ఉంది. అక్కడక్కడ భూకంపాలు కలుగుతూనే ఉన్నాయి, కరువు సంభవిస్తూనే ఉంది. భయంకరమైన కరువుతో మనం వెళ్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో కరువు వచ్చిందంట. ఎట్లాంటి కరువు అంటే అది అది ఊహించలేని కరువు. ఆ కరువులో ఆ రాజు రాజుగారు సతమతమైపోతూ ఉంటారు. ఏమైందయ్యా అంటే, ఈ పూటకి నా బిడ్డను, రేపుటికి నీ బిడ్డను కోసుకొని తిందమ్మండి అని. అలాంటి దౌర్భాగ్యమైన కరువు, బిడ్డల్ని కన్న బిడ్డల్ని కోసుకొని తినేటువంటి కరువులు చరిత్రలో జరిగాయి. రాబోతున్న కరువు మహాకరువు, భయంకరమైన వేదన ప్రభువు అక్కడ సమీపిస్తుంది. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం అంతం కాదు, కానీ ప్రభువు రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ ఎత్తబడే గుంపులు మనం ఉండాలి అంటే క్రీస్తు స్వారూప్యంలో మార్చబడాలి. నిజంగా నువ్వు క్రీస్తు స్వారూప్యంలో మనం మార్చబడితే మన క్యారెక్టర్ మారిపోతుంది. కొంతమంది క్యారెక్టర్ ఎట్లా ఉంటుందంటే, గర్పే దేవదూత్, హిందీలో చెప్తాను, తర్వాత మీకు తెలుగులో చెప్తాను. చర్చ్లో దేవదూత్, చర్చ్ మీ దేవదూత్, రాస్తా పే రాజదూత్, జబ్ గర్ పౌంచుకయ్యా యమదూత్. ఇంట్లో చర్చ్లో ఏమో పాటలు పాడుతూ ఉంటే ఆరాధనలో దేవదూత లాగా ఉంటాడు. రోడ్లోకి వెళ్తే, హే నేను నా పవర్ చూడు, నా అధికారం చూడు అని చెప్పి ఒక రాజదూతలాగా వెళ్తూ ఉంటాడు. ఇంటికి వెళ్తేనే యమదూతలాగా లేదా భూతంలాగా తయారవుతాడు. అంతా భూతులే, నోరు తెలిస్తే భూతులే. ఏసైతో ప్రయాణం చేస్తున్నావు, కానీ నీ క్యారెక్టర్ ఇంకా మారట్లా, మన క్యారెక్టర్ ఇంకా మారట్లా. అలక పైన పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీ, అలక. సో ఎక్కడున్నా కూడా దేవుని యొక్క స్వారూప్యాన్ని మార్చి, ఆ స్వారూప్యాన్ని చూపించే వ్యక్తులుగా మారాలి కదా. ఆ సమరయ స్త్రీ, ఆమె క్యారెక్టర్ మారిపోయింది ఏసయ్య దర్శించిన వెంటనే. ఏసయ్యతో ప్రయాణం చేసింది కొన్ని గంటలు, అంతే మారిపోయిన జీవితం. అది మారిపోయిన జీవితం ఊరిని మార్చేసింది. మారింది అంటే కారణం ఇంకోళ్ళు మారుస్తున్నారు అని అంటే అర్థం మారిపోయిందని అర్థం. మార్చడానికి ప్రయత్నిస్తున్నారు, అద్భుతం కదండి. ఆ పొట్టి జక్కయ్య క్యారెక్టర్ మారలేదు, బాలేదు ఆయన క్యారెక్టర్. ఎప్పుడు ఏసయ్యతో ప్రయాణం చేశాడు, క్యారెక్టర్ మారిపోయింది. బైబిల్లో ఏసయ్యతో ప్రయాణం చేసిన లైఫ్ స్టైల్స్ మారిపోయాయి, క్యారెక్టర్ మారిపోయింది. పాత నిబంధన గ్రంథంలో కూడా ఏసయ్యతో ప్రయాణం చేశారు, దేవునితో ప్రయాణం చేశారు. ఏసేపు దేవునితో ప్రయాణం చేస్తున్నాడు కానీ ఏ పాపము ఆయన అంటలేదు. ఈరోజు మనము దేవునితో ప్రయాణం చేస్తూ ఉంటే, దేవునితో ప్రయాణం ప్రారంభించిన ఈ ప్రయాణంలో దేవుని యొక్క మహత్యాన్ని మనం అనుభవిస్తాం. సో రెండు విషయం, మొట్టమొదటిది జర్నీ విత్ జీసస్ ఎక్సలెంట్, అద్భుతం ఉంటుంది. వాక్యానికి ప్రసిద్ధం లోబడితే మన క్యారెక్టర్ మారుతుంది. యేసయ్య గుణాలు చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే, ఒక 15 గుణ లక్షణాలు మనం, ఆయన చాలా ఆయన ఆయన లోబడే గుణం, ఆయన తండ్రికి కంప్లీట్గా విధేయుడై ఉన్న దేవుడు, ఆయనలో ఉన్న గుణాలన్నీ కూడా మనలో ఉండగలిగాయి. రెండవది జర్నీ విత్ జీసస్, చాలా అద్భుతం. కానీ ఆ జర్నీలోనే ఏముందంటే ప్రమాదం ఉంది. అది ఇప్పుడు విచిత్రం. ఏంటి ఆ ప్రమాదం? మీరు గమనిస్తే చుట్టూ నావలు ఉన్నాయి, బోట్లు ఉన్నాయి. ఆ క్షణంగా వచ్చేసింది ఆ తుఫాను. ఆ తుఫానికి గిలగిలా వీళ్ళు శిష్యులు అల్లాడిపోయారు, వెలువెళ్ళాడిపోయారు, ఆందోళన చెందారు. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఎన్న ధోని మీద అలలు కొట్టినందున ధోని ఆ నిండిపోయింది. ఏసయ్యతో ప్రయాణం చేస్తే బాగానే ఉంటుంది, కానీ ఆ ప్రయాణంలో ప్రమాదాలు కూడా ఉంటాయి. ప్రమాదాలు ఉంటాయి. ఎందుకు ఈ ప్రమాదం అనంటే, ఆ ప్రమాదంలో మనం పడేయాలని కాదు, మనల్ని నాశనం చేయాలని కాదు, ఆ ప్రమాదంలో దేవుని యొక్క మహిమను చూపించడం, దేవుని యొక్క మహత్యాన్ని కలుగు చేయ. చాలామంది విచిత్రం ఏంటంటే, యేసు ప్రభువును నమ్ముకుంటే, యేసు ప్రభుత్వం నడిస్తే, యేసు ప్రభుత్వం నడిస్తే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, అన్ని జరుగుతాయి మంచిదే. కానీ ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, ఈ చదువువాడును వినువాడును గైకొన్నవాడును ధన్యుడు అనేవాడు. అంటే చదివిందెవరు, వినిందెవరు, రాసిందెవరు అంటే, ఆ దిన అప్పుడు ఆ ప్రవచనాన్ని పొందుకునేటువంటి వ్యక్తి యోహాన్ గారు. అసలు యోహాన్ గారు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధన్యుడు అన్నాడు అనంటే, ఆయన ప్రభు రాజ్యం కొరకు నేను రోషం కలిగి బతుకుతానని నిలబడి తీర్మానం తీసుకుని వెళ్తా ఉంటే అయ్యా నిన్ను వదిలిపెట్టమని చెప్పి పద్మాసన దీవిలో పడేశారు. ఆ పద్మాసన దీవి మామూలు దీవి కాదు, అక్కడ లైట్ ఉండదు, సౌండ్ లైట్ ఉండదు, అసలు ఆ పాములు భయంకరమైనటువంటి క్రూర మృగాలు కనబడేటువంటి చీకటి ప్రదేశం అక్కడ పడేశారు. అక్కడ పడేస్తే అక్కడ సరైన భోజనం లేదు. ఆ భయంకరమైన దాంట్లో ఉన్నప్పుడు ఆయన్ని నానాహింసలు పెట్టారు. ఆయన మళ్ళా తీసుకొచ్చి ఆ గలగల మండుతున్నటువంటి ఆ నూనెలో తీసుకుపోయి పడేశారు. మళ్ళా దాంట్లో ఆయనకి ఏమవట్లేదు. ఆయన్ని ఈ భయంకరమైనటువంటి ముండ్లు, ఆ మొండలను ఆయన కుచ్చి రక్తం కారేంత వరకు హింసించారు. ఇవన్నీ కూడా చరిత్రలో రాయబడింది. ఇన్ని హింసలు, ఇన్ని వేదనలు, ఇన్ని ఆందోళనలు, ఒంటరిగా ఆ దివిలో అలా కూరుకుపోయి తెచ్చు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు పద్మాస్తు దీపంలో దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు ఆ జైల్లో. ఆ జైల్లో ఎవరు నేస్తారంటే, ఇంకౌట్, మరి చచ్చిపోతాడు అంటే అలాంటి దివి జైల్లో తీసుకుపోయి పడేశారు రాకూడదని. అప్పుడు దేవుడు దర్శించారు. పద్మాస్ దీపం నుంచి వచ్చింది ఈ ప్రకటన గ్రంథం. నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక 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 జంతువు సముద్రంలో నుంచి బయటకు వస్తుంది, అది ఇన్ని కొమ్ములు ఉంటుంది. సో ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ వివరిస్తూ ఉంటే ఆల్రెడీ చచ్చి ఉన్నాడు మనిషి, ఇవన్నీ చెప్తా ఉంటే ఆ మనిషి ఎలా అయిపోతాడు? కానీ దేవుడు అన్నాడు, అదే బ్లెస్సింగ్ కదా, హింసింపబడు వారు ధన్యులు అని అన్నాడు. నా నిమిత్తం హింసించబడు వారు ధన్యులు. ఈ ధన్యతల గురించి మీరు చాలా విషయాలు చూస్తుంటే, ప్రభు వారు ధన్యత ప్రభు కోసం హింసింపబడుతూ నలిగిపోతూ శ్రమపడుతూ ఉన్నవారు ధన్యత అని మాట్లాడుతూ వచ్చారు. ఎందుకంటే ఆ ధన్యత జన ఎంతో దీవెన.
అది భూ సంబంధమైన దళిత కాదు, పర సంబంధమైన దళిత. ప్రభు కోసం పోగొట్టుకోవడం, ప్రభు కోసం కాల్చబడ్డం అనుభవం చాలా ప్రాముఖ్యం. ఏసయ్యతో ప్రయాణం అది ప్రమాదాలని తెచ్చిస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే ఆ ప్రమాదం మనల్ని ఏమి చేయదు. ఇక్కడ చూడండి, అదే 37వ వచనం నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వింటే. అప్పుడు పెద్ద తుఫాను రేగి, లాస్ట్ చివరి భాగంలో రేగి, ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయాను. దోణె నిండింది కానీ మునగలేదు. అది అద్భుతం. మన జీవితంలో ప్రమాదాలు వస్తాయి కానీ ఆ ప్రమాదాలు మనల్ని ఏం చేయవు. మీకు అద్భుతమైన ఒక మాట చెప్తా నేనండి, ఏంటంటే ప్రభువారు అవ్వ ఆదాము చేశాడు. అవ్వ ఆదాముని చేసినప్పుడు చాలా అద్భుతంగా చేశాడు, కానీ అది చేసే విధానంలో కొంచెం విచిత్రం అనిపిస్తుంది. ప్రభువారు ఎట్లా మనం చేశాడని ఆయన నోటితో పలుకుతున్నప్పుడు ఆకాశం ఆ కలుగునిగా కంటే కలిగిపోయింది, భూమి అవునుగా కంటే అయిపోయింది, చెట్లు అవునుగాక, జలరాశులు అవునుగాక అంటే అన్నీ అయిపోతా వచ్చాయి. విచిత్రం ఏంటంటే కొన్ని చేసేటప్పుడు ఆయన చూసి చేశాడు. ఎట్లా అనంటే ఆకాశమును చూసి పక్షులు ఇవన్నీ ఎగిరేటువంటివన్నీ కూడా అవునుగాక అంటే అయిపోయాయి. రెండవది భూమిని చూసి, భూమిని ఎందుకు చూశాడంటే భూమిని చూసి విత్తనము మొలుచునుగాక అన్నాడు. ఆ విత్తనాలు అలా పెకిలించుకొని మొలుచుకొని బయటకు వచ్చి మహావృక్షంలాగా మారిపోయి, మళ్ళా రెండవది సముద్రాన్ని చూసి జలరాశులవునుగా, నీటిని చూసి జలరాశులవునుగా కంటే అయిపోయాయి. కానీ మనిషిని చూసి నువ్వు అవునుగా కానీ అనలేదు. ఎవరిని చూశానంటే తనను చూసి తన పోలిక చొప్పున ఆయన మట్టితో నలుని చేశాడు, తన రూపంలో చేశాడు. ఎందుకలా చేశాడు అనంటే జాగ్రత్తగా వినండి. ఎందుకు అలా చేశాడు అనంటే, ఇప్పుడు భూమిని చూసి విత్తనము మొలుచునుగాక అన్నాడు. భూమిలో నుంచి ఆ మహా వృక్షాన్ని భూమిలో నుంచి తీసేస్తే చెట్టు ఏమవుతుంది? చచ్చిపోతుంది. ఎందుకు భూమిని చూశానంటే భూమిలో చెట్టుకు ప్రాణముంది. మళ్ళా చేప, ఆ జలరాశిని చూసి చేపలు ఎందుకు చేశాడు దేవుడు అంటే, నీటిలో నుంచి చేపను తీసేస్తే చేప చచ్చిపోతుంది, ఆ భూమిలో నుంచి చెట్టును తీసేస్తే చెట్టు చచ్చిపోతుంది. అలాగే మనిషి దేని నుంచి తీయబడ్డాడంటే దేవునిలో నుంచి కనుక, దేవునిలో నుంచి మనిషిని తీసేస్తే మనిషి చచ్చిపోతాడు. యేసయ్యలో నుంచి మనం తీయకూడదు, దేవుని నుంచి తీయబడకూడదు. అందుకే మన ధైర్యం ఏంటంటే, మన బలం ఏంటంటే, మనం చేసింది దేని నుంచి అంటే దేవుళ్ళ నుంచి. కనుక మనకి ఏ వ్యాధి, ఏ శ్రమలు, ఏమొచ్చినా కూడా మనల్ని ఏం చేయలేము. నిండిపోయింది కానీ మునిగిపోలేదు. మన జీవితంలో ఇబ్బంది అని కొలిమిలో దేవుడు వేస్తాడు. ఆ కొలిమిలో వేసినప్పుడు ఆ మంట మామూలుగా ఉండదు, ఆ వేదన మామూలుగా ఉండదు. కానీ ఆ ఇబ్బంది అని కొలిమిలో ప్రభు వేసినప్పుడు మిమ్మల్ని నేను వెండి వేసినట్లు కాదు, కానీ పొటమి ఇబ్బంది అని కొలిమిలో వేసినట్లని ప్రభు యెషయా గ్రంథంలో ప్రభు మాట్లాడతారు. మనల్ని ఇబ్బంది అనే కొలిమిలో వేస్తున్నాడు. ఎందుకు మనల్ని ఇబ్బంది అనే కొలిమిలో వేస్తున్నాడు అనంటే, ఎంతగా మనం కాల్చబడితే అంతగా దేవుని మహిమను చూపిస్తాం, దేవుని మహత్యాన్ని చూపించగలుగుతున్నాం. ఈరోజు నీ నా జీవితంలో కాల్చబడి అనుభవం గుండా వెళ్తున్నామా, లేదా కాల్చబడినటువంటి అనుభవం లేకుండా జీవిస్తున్నామా? ప్రమాదం రాలేదంటే అర్థం ప్రభుతో జర్నీ సరిగా లేదేమో, ప్రమాదాలు రావా. మిషనరీలు భారతదేశానికి వచ్చినప్పుడు, ప్రపంచ దేశాలకు వెళ్ళినప్పుడు, మీకు తెలుసు బ్రెయిన్ లాండ్ అనేటువంటి దైవజనులు ఆఫ్రికా ఖండాలకు స్వాసుకెళ్ళాడు. ఎంగేజ్ లో వద్దయ్య, ఆ ప్రాంతం బాలేదు, మంచిది కాదు, వెళ్ళకంటే ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రాంతంలో పరిచయం చేస్తున్నాడు, టీబీ వ్యాధి కొట్టింది. ఆయన తీసుకొచ్చారు ఒక మిషనరీ, అది కుమార్తె యవనస్తురాలు. ఆమెను పెట్టారు, అమ్మా ఈయన చూసుకో, దైవజనుడు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, మిషనరీ పరిచర్య అద్భుతంగా చేస్తున్నాడని. ఒక వారం ఆమె ఆయనతో పాటు ట్రీట్మెంట్ ఆ యొక్క సేవ చేస్తున్న ఆమెకు వారం తర్వాత ఆయన చచ్చిపోయాడు. ఆయన కొన్ని వారాల తర్వాత ఎవరైతే సేవ చేస్తుందో ఆమెకు కూడా ఆ టీవీ వ్యాధి చోకి ఆమె కూడా చచ్చిపోయింది. ఆ దినాల్లో ట్రీట్మెంట్ లేదు కదా. ఆయన ఒక బుక్ రాశారు వాళ్ళ తండ్రి గారు. ఏమని రాశారంటే, బ్రెయిన్ ల్యాండ్ అనేటువంటి ఈ దైవజనుడు ఈ ఆఫ్రికా ఖండాల మధ్యలో వెళ్ళి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆ మాట ఎప్పుడైతే రాశాడో, ఆ మాట రాసిన ఆ అద్భుతమైన మాట వల్ల, దేవుని యొక్క మహోన్నతమైన కృప వల్ల, వినండి, డేవిడ్ లివింగ్స్టన్ ఆ బుక్ చదివి మిషనరీగా వెళ్ళాడు ఆఫ్రికా ఖండానికి. అదే బుక్ను చదివి విలియం కేరీ భారతదేశానికి వచ్చారు. అదే బుక్ను చదివి చైనా దేశానికి సిటీ స్టడ్ గారు మిషనరీగా వెళ్ళారు. కొన్ని జీవితాలు ఎంతో అద్భుతంగా ప్రభావితం చేస్తున్నాయి. శ్రమలు శరీరులు తీసుకొస్తాయి. మిషనరీలు భారతదేశానికి వాళ్ళు వచ్చినప్పుడు పోగొట్టుకున్నారు. ఏం పోగొట్టుకున్నారు? భార్య, పిల్లలు, వాళ్ళ హెల్త్ని, వాళ్ళ జీవితాన్ని పోగొట్టుకుంటూ వచ్చారు. ఈరోజు చాలామంది పోగొట్టుకుంటున్నారా, పోగేసుకుంటున్నారా? పోగొట్టుకుంది ఎవరు? యేసుక్రీస్తు వారు. మనం చూస్తున్నాం ఆయన పాత నిబంధన గ్రంథంలో మోషే తన సౌఖ్యాన్ని, సుఖాన్ని అన్నింటినీ పోగొట్టుకున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే రెండవదిగా మనం గమనిస్తే, జాగ్రత్త గమనించండి, పోగొట్టుకున్న విషయంలో అబ్రహాం పోగొట్టుకున్నాడు. కొత్త నిబంధనలు యేసుప్రభు తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు, పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. పరలోక వైభవాన్ని పోగొట్టుకుని వచ్చాడు. అన్ని పోగొట్టుకుని మన కొరకు ఆయన కలువరిశిలో ప్రాణాన్ని పోగొట్టుకోడు. తర్వాత శిష్యులు తన ప్రాణాలని పోగొట్టుకున్నారు, రథసాక్షులు అయ్యారు. ఇంకా మిషనరీలు పోగొట్టుకున్నారు పోగొట్టుకున్నారు కానీ పరలోకాన్ని దక్కించుకున్నారు. పరలోకంలో దేవుడిచ్చే ఆ గొప్ప బహుమతుల్ని దక్కించుకున్నాడు. ఈరోజు పోగేసుకుంది ఎవరంటే సాతానుడు. సింహాసనం పైన తనితే కొంతమందిని పోగేసుకున్నాడు. ఎక్కడి నుంచి పోగేసుకుంటూ వచ్చాడు? మనం గమనించినట్లయితే వినండి, ఆ పోగేసుకున్న బ్యాచ్లో గ్యాజీ పోగేసుకున్నాడు చేపాన్ని తెచ్చుకున్నాడు. తర్వాత ఇంకా మనం గమనిస్తూ వస్తే హననీయ, సఫీరియా పోగేసుకుంటూ వచ్చారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంకా ఏం పోగేసుకున్నాడు? యూదా ఇస్కరియతు పోగేసుకున్నాడు, పొగబెట్టుకున్నాడు, ఉరేసుకుని తెచ్చినాడు. రాత్రికి చివరికి పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. పోగేసుకున్న వాళ్ళంతా పరలోకాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. ఈరోజు భూమిపై నువ్వేం పోగేస్తున్నావు, ఏం పోగొట్టుకుంటున్నావు? ఈరోజు వాక్యాన్ని వింటున్నా, నాకు ప్రభు నాతో మాట్లాడాడు. ద ఏజ్ ఆఫ్ 26 నేను మిషనరీగా నార్త్ ఇండియాకి వెళ్ళాను. ద ఏజ్ ఆఫ్ 37 32 పళ్ళు నేను పోగొట్టుకున్నాను. దేవుని రాజ్యం కొరకు స్వార్థ నిమిత్తమై పోగొట్టుకునే వ్యక్తులుగా ఉండాలి, పోగేసుకునే వ్యక్తులు కాదు. దేవుని రాజ్య నిమిత్తమై, ఆ పరలోక నిమిత్తమై అవయవాలు పోగొట్టుకున్నా పర్లేదు, కానీ పరలోకాన్ని పోగొట్టుకోకూడదు. ఈ సందర్భంలో ఏసైతో జర్నీ సూపర్. ఆ జర్నీలో ఏముందంటే ప్రమాదం. ఆ ప్రమాదం ఉంటుంది. ఈరోజు ఏసైతో ప్రయాణం చేస్తున్నావా? ఎట్లా ఉంది మన పరిస్థితి? చాలా గమనించాలి. ఇంకా ప్రయాణంలో ప్రమాదం, కానీ ఆ ప్రమాదంలోని ఏసయ్య ప్రభావం. ఏసయ్య ఇలాంటి శ్రమల గుండా తీసుకెళ్తూ ఉంటాడు, కానీ దాంట్లో ఏముందో తెలుసా? ఆయన ప్రభావాన్ని చూపిస్తారు. మనల్ని మునిచేయడు. మునిగిపోలేదు, నిండిపోయింది కానీ మునిగిపోలేదు. అద్భుతం అది. చుట్టూ ఉన్నాయి, దానికి ఏది ప్రమాదం లేదు. ఓన్లీ ఈ బోట్కే ప్రమాదం. ఆ అలలు మామూలుగా ఉండవు. ఆ రెండు మూడు యాక్చువల్లీ ఆ గలీలయ సముద్ర తీరాలు ఎట్లా ఉంటాయంటే పర్వతాల మధ్యలో ఉంటుంది. ఒక అల కొట్టిందంటే ఆ మూడు పర్వతాలకి రిఫ్లెక్ట్ అయ్యి ఆ అక్కడున్న బోట్ని అలా అల్లకలలు చేసేస్తుంది. అలాంటి సందర్భం భయంకరమైనది, భయాందోళనతో ఉన్నప్పుడు వీళ్ళు అరిచారు ఏమనంటే, యేసయ్యా మమ్మల్ని కరుణించు, కరుణించు. యేసుప్రభు అంటున్నారు, మీకు చింత లేదా? మీరు ఏంటి మమ్మల్ని పట్టించుకోవట్లేదు? మీరు పిలిస్తే కదా వచ్చాం, మా పరిస్థితి ఏంది కదా. చాలాసార్లు మనం కూడా కొన్ని సందర్భాలు, ఎందుకు వచ్చాయి ప్రభువా, నాకెందుకు వస్తాయి, అందరూ బాగున్నారు కదా, చక్కగా ఉన్నారు కదా, నాకెందుకు ఈ సమస్యలు, నాకెందుకు ఈ శ్రమలు అని చెప్పి ప్రభుత్వం కొట్లాడుతూ ఉంటాం. అలా కాదు, ఈ శ్రమ దేవుని మహిమను తీసుకొచ్చే విధంగా ఉండాలి, కానీ ప్రభుని అవమానపరిచే విధంగా మనం ప్రవర్తించుకోవాలి. ఇక్కడ తర్వాత ఆయన లేచాడు, లేచి కడప్ అన్నాడు. అంతే, పిల్లలు ఆ స్కూల్లో బాగా సౌండ్ ఎక్కువ సౌండ్ చేస్తూ ఉన్నారు. టీచర్ నేరుగా వీళ్ళు ఏమంటుందంటే, ఒకే మాట అంటది, సైలెంట్ అని అంటుంది. దెబ్బకి అందరూ సైలెంట్ అయిపోతారు. అలాగే ఆకాశాన్ని చూడండి, అలల్ని, ఈ తుఫాన్ని గద్దించిన వెంటనే నిమ్మలమైపోయింది. మన జీవితంలో వచ్చేటువంటి ఈ తుఫాన్ని దేవుడు గద్దిస్తే అవి ఊరకుండిపోతాయి. దేవుని పైన ఆధారపడడం నేర్చుకోవాలి, దేవుని చిత్తానికి లోబడడం నేర్చుకోవాలి, దేవునితో ప్రయాణం చేయడం నేర్చుకోవాలి. ఈ లోకం గురించి ఎప్పటికీ మనం ఆలోచించకూడదు, దాని గురించి మనం ముందుకెళ్ళకూడదు. కానీ విచిత్రం ఏంటంటే, ఇప్పుడు జాగ్రత్తగానండి, అందుకు ఆయన లేచి గద్దించి నిశ్శబ్దమైపోయిన తర్వాత 40 వచనం, అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిని భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రమైనకు లోబడుచున్నదని ఒకరితోనొకడు చెప్పుకునేది. విషాదం, యేసయ్య ప్రభావాన్ని గుర్తించని విషాదం. యేసయ్యతో ప్రయాణం బాగుంది కానీ యేసయ్యని గుర్తించలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితి. ఈరోజు యేసయ్యతో మనం ప్రయాణం చేస్తున్నాం కానీ యేసయ్య మాటలు, యేసయ్య ఇష్టం, యేసయ్య చిత్తం, పరలోకం గురించి, పరలోక రాజ్యం గురించి మనం జీవిస్తున్నామని అర్థం కాకుండా మనం పిచ్చోళ్ళలాగా బతుకుతూ ఉన్నాం. అయ్యో, చాలామందికి వాళ్ళ కోరిక, ఆలోచనలు, తలంపులన్నీ కూడా, నా కొడుకు సెటిల్ అవ్వట్లేదు, పెళ్లిళ్ళు అవ్వట్లేదు, ఇంకా వాళ్ళ భవిష్యత్తు లేదు, ఇంకా వారికి ఉద్యోగం లేదు కదా, వాళ్ళకి ఆరోగ్యం లేదు. సో రకరకాలుగా దానిపైన టెన్షన్లోనే మనం ఉంటాం. కానీ అది విషాదం, అది ప్రమాదం. పరలోకాన్ని గురించి మనం నిలబడాలి, పరలోక రాజ్యం కొరకు మనం జీవించగలగాలి. చెప్తాను 7 విషయాలు తొత్తరగా నేను చెప్పి ముగిస్తాను. 7 విషయాల్లో అసలు ఎందుకు వచ్చింది, నేను కొన్ని నిమిషాలు ముగిస్తాను. ఈ అవిశ్వాసం అనే పదం ఇక్కడ ఎందుకు నమ్మిక ఉంచలేదు అని ప్రభు అన్నాడు. గ్రీక్ వర్డ్లో దీన్ని ఈ పదానికి అర్థం ఎలా ఉంది అని అంటే, మనకు తెలుగులో చాలా స్పష్టంగా రాయబడింది. 3 విషయాల్లో 3 రకాలైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి. 1 విశ్వాసం, 2 అల్ప విశ్వాసం, 3 అవిశ్వాసం. ఈ 3 విశ్వాసంలో అల్ప విశ్వాసం అనే పదం 7 సందర్భాల్లో రాయబడింది. 7 సందర్భాలు అల్ప విశ్వాసం అని 7 సందర్భాల్లో ఆ ప్రభువారు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఆ 7 సందర్భాల్లో కూడా ఎట్లా ఉంది అనే పరిస్థితి మీరు గమనిస్తే చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు. ఆ 7 సందర్భాలు అల్ప విశ్వాసం ఎక్కడెక్కడైతే ఉందో, సో వాని జీవితం విషాదం, వాని క్యారెక్టర్ ఈ విధంగా ఉంటుంది. ఈ శిష్యులు యేసు ప్రభుతో ప్రయాణం చేశారు కానీ అల్ప విశ్వాసులు.
దేవుని యొక్క మహత్యాన్ని ఆయన చిత్తాన్ని తెలుసుకున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నవారు. 7 సందర్భాల్లో ఉంటారు. ఈ అల్ప విశ్వాసం యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే, మత్తయి సువార్త 6:30 వచ్చిందో మీరు గమనిస్తే, వీడు ఎప్పుడు ఐహిక విచారంతోనే ఉంటాడు, పరలోక విచారం ఉండదు. వీని విచారం అంతా కూడా భూ సంబంధమైన విచారం. నేను 7 విషయాలు చెప్తాను, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించండి. మొట్టమొదటిది ఐహిక విచారం. ఏంటది ఆ విచారం అంతా కూడా చదువుతున్నాను. నేడుండి రేపు పోయి వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించబడిన ఇలా అల్ప విశ్వాసులారా, మీకు మరినిశ్చయంగా వస్త్రములు ధరింపచేయను కదా. ఈ అల్ప విశ్వాస యొక్క ఆలోచన అంతా ఒకటే, నాకేం దొరుకుతుందో, ఏ ఎలా ఉంటాను, ఎలా బతుకుతానో, ఏం చేస్తానో, చింత చింత చింత. ఈ అల్ప విశ్వాసి చింతిస్తూనే ఉంటాడు. వస్త్రమును గురించి మీరు చింతింపనేలా అడవి పువ్వును ఎలాగూ నెదుగునో ఆలోచించుడి, అవి కష్టపడవు పడకవు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, చింత అల్ప విశ్వాసంగా ఉండేవాడు చింతతోనే ఉంటాడు. ఈ అల్ప విశ్వాసం అనే పదం ఎవరికి వాడారంటే, యేసుక్రీస్తు వారి శిష్యులకే వాడారు, ఇంకెవరికి వాడలేదు. ఈ శిష్యుల్ని ఎక్కువగా తిడుతూ వచ్చాడు ఆయన. ఈ మామూలు కాదు, విశ్వాసులైనా పర్లేదు, లేదా అల్ప విశ్వాసులైన అవిశ్వాసులైన పర్లేదు, కానీ మధ్యలో ఉండేవాడు అల్ప విశ్వాసి చాలా ప్రమాదం. లౌకిక అవసరతల నిమిత్తమై చింత. రెండవది 31 వచ్చిన మనం అట్లా చూస్తే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించుకుడి, అన్ని జనులు వీటిని అన్నింటినీ గురించి విచారించారు. వీని ప్రవర్తనంతా కూడా అన్నిల్లాగా, అన్నిలకి నిరీక్షణ లేదు, అన్నిలకి రక్షణ లేదు, అన్నిలకి పరలోక భాగ్యం లేదు. అన్నిలు వాళ్ళు ఆలోచించేదంతా కూడా భూమి పైన ఇంకా జీవితాంతం ఇక్కడే ఉండిపోతామని చెప్పి ఒక ఇల్లు కట్టుకుని, ఆ ఇల్లు సరిపోకపోతే పెద్ద ప్యాలెస్ తీసుకుని ఈఎంఐలు కట్టించుకొని వాళ్ళ జీవితం అంతా కూడా కట్టడంలోనూ, దాంట్లో తినడంలోనూ, తిరగడంలోనూ, సుఖించడంలోనే ఉంటుంది. ఎవరిలాగా? ధనవంతుల్లాగా, అన్నిల్లాగా ఆలోచించడం. అలా ఉండకూడదు మన జీవితం. అల్ప విశ్వాస క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, వాడు చింతిస్తూ ఉంటాడు. రెండవది అన్నిల్లాగా ప్రవర్తిస్తారు, అన్నిల్లాగా ఆలోచిస్తారు. మూడవది అల్ప విశ్వాసి ఎలా అంటాడు అంటే, అదే మత్తయి సువార్త 25వ వచనంలో నేను చదువుతున్నాను. 25వ వచనంలో చాలా స్పష్టంగా అక్కడ రాయబడింది, ఆ ప్రభు వారు అక్కడ అంటాడు, వారు ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా మేము నశించుచున్నాము, మమ్మల్ని కరుణించమని చెప్పి ఆయన్ని లేపి, అందుకైనా అల్ప విశ్వాసుల ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పింది. అల్ప విశ్వాసం, ఈ అల్ప విశ్వాసులకి ఎప్పుడు భయమే. ఈ పక్కింట్లో హార్ట్ అటాక్ వచ్చిందనుకో, లేదా ఎవరికో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని చూశారనుకో, వాడి ఇంకా మనసంతా కూడా ఆ సిమ్టమ్స్ అన్ని నాచి వస్తున్నాయని టెన్షన్, ఎప్పుడు భయపడతా ఉంటాడు. ఫ్యాన్ కింద కూర్చుంటే ఆ ఫ్యాన్ నెత్తి మీద ఏర్పడుతుందని భయం. సో పలానాడు ఆ వ్యాధితో చచ్చిపోయింటే నేను ఎప్పుడు చచ్చిపోతానని భయం. వీడు జీవితాంతం భయపడతానే చేస్తూ ఉంటాడు. అల్ప విశ్వాసం, దేవుని సేవ చేయడు, చేస్తే ఏమైపోతానని రకరకాల భయాలు, దేవుని రాజ్యం కొరకు నిలబడినటువంటి భయం, భయం భయం భయం. అల్ప విశ్వాస క్యారెక్టర్ చింత. రెండవది అన్నిల్లాగా ఉంటాడు. మూడవది భయపడుతూ ఉంటాడు. నాలుగవది అల్ప విశ్వాస ఎప్పుడు డౌట్ పడుతూ ఉంటాడు. మత్తయి సువార్త 14:31 ఇక్కడ మనం దేవుని వాక్యాలను గమనిస్తే, ఈ సందర్భంలో కూడా ప్రభువారు ఆయన ఈ అల్ప విశ్వాసుల గురించి గద్దిస్తూ ఉంటాడు. నేను చదువుతున్నాను, గాలిని చూసి భయపడి మునిగిపోయి సాగి ప్రభువాను కరించి మనకి కేకలవేశాను. వెంటనే యేసయ్య చేయి చాపి అతని పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుందని అతనితో చెప్పాడు. ఇక్కడ మనకి ఈ సందర్భం తెలుసు, ఆయన సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు, పేతురు గారు ప్రయాణం చేస్తున్నారు. ఆలయంలో అన్నింటిని చూశాడు, ఒక్కసారి డౌట్ వచ్చేసింది, మునిగిపోయాడు. సందేహం, డౌట్ వచ్చేస్తుంది. చాలాసార్లు మనం దేవుని పైన డౌట్ పడతా ఉంటాం, దేవుని మహిమ పైన డౌట్ పడతా ఉంటాం, దేవుని శక్తి పైన, అసలు పరలోకం ఉందా లేదా, భూమి పైన ఉంటే చాలు, తిని చచ్చిపోయిన తర్వాత చూద్దాంలే,
ఇక రకరకాల డౌట్లు. ఈ డౌట్లున్నాడు దేవుని మహిమను చూడలేడు, దేవుని ప్రభావాన్ని జీవితంలో అనుభవించలేడు. మనము డౌట్లు డౌట్ కలిగి మనం జీవించకూడదు. ఈ అల్ప విశ్వాసకున్న ఆలోచన ఎప్పుడు మన జీవితంలో డౌట్లే. ఆదివాసుల్లో కొంతమందికి డ్యూటీకి వెళ్ళినప్పుడు డ్యూటీలోనూ డౌటే, ఇంట్లోనూ డౌటే, పిల్లల పైన డౌటే, జీవితాంతం డౌట్తోనే చంపేస్తుంటారు. ఆదివాసుల్లో ఒక అతను ఏం చేశారంటే చాలా భయంకరమైనటువంటి సందర్భం. ఆయన వీళ్ళు మైగ్రేషన్ అవుతారు, చాలా మంది
నా వాయిస్ రావట్లేదు. నా రమేష్ అన్నా వాయిస్ రావట్లేదన్నా. నా ప్రైజ్ లోడనా రమేష్ అన్నా?
హలో, థ్యాంక్
నా వాయిస్ వస్తుంది. మధ్యలో బ్రేక్ అయిందన్నా.
ప్రమాదం ఏసైతో ప్రమాదం ఉంటుంది, కానీ ఆ ప్రభావాన్ని గుర్తించిన మన జీవితంలో అల్ప విశ్వాసులుగా అయిపోతే, అల్పవిశ్వాసులుగా జీవిస్తే అది చాలా ప్రమాదం. ఆ క్యారెక్టర్ నిజంగా డౌట్లో. ఆ ఆదివాసి ఏం చేశాడంటే ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు, తన పక్కనే ఇంకొక ఆయన అదే బస్సులోనే ప్రయాణమై, ఆ జీబులో ప్రయాణమై ఆదివాసి లోపలికి వచ్చాడు. అయితే ఆయన ఆ మంచి అరటిపళ్ళు, ఈ యాపిల్ పండ్లు అన్ని తీసుకొని వెళ్తున్నాడు. చెప్తున్నాడు, అయ్యా నేను వెళ్తున్నాను, నన్ను చాలా ఇష్టపడే ఆమె, నేను చాలా ఇష్టపడుతున్నాను, నేను పెళ్లి చేసుకోబోతున్నాను, ఆమెకి ఇవ్వడానికి వెళ్తున్నానయ్యా అని చెప్పి వాళ్ళ ఇద్దరు సంభాషణ జరుగుతా ఉంది. సంభాషణ జరిగింది, సరే మొత్తానికి వాళ్ళు మార్కెట్లో దిగారు. మార్కెట్ దిగిన వెంటనే సరే నేను వెళ్ళిపోతానని చెప్పి ఇద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఆయన అతనితో మాట్లాడిన మాటలన్నీ హృదయంలో తిరుగుతూ ఉన్నాయి. అయ్యో నీ ఇంటికి ఏం తీసుకుపోవట్లేదు, ఆయన ఎంతో చక్కగా అతను ఇష్టపడిన వారి కొరకు తీసుకెళ్తున్నానని చెప్పి అట్లా ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఆలోచిస్తూ ఉండి ఆ ఇంటికి వచ్చిన వెంటనే ఏ వ్యక్తితో పక్కన కూర్చొని మాట్లాడాడు, అదే వ్యక్తి యొక్క ఆ సంచి, ఆ కవర్ కనబడింది. ఆ యాపిల్ పండ్లు, అరటి పండ్లు ఇవన్నీ కనబడ్డాయి. కనబడిన వెంటనే అయ్యో 3 నెలల తర్వాత ఇట్లా వస్తున్నాను, చాలా ఇష్టపడ్డాను నేను ఆమంటే, నా ప్రాణం పోయినా పర్లేదు అని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడాడు. ఆ ఎవరో కాదు, నా భార్యనా అని చెప్పి చాలా కోపంతో చెలరేగిపోయి అతను ఏం చేశాడంటే, భార్య వచ్చిన వెంటనే ఆ భార్యని భయంకరంగా చెత్త కొట్టి ఆమెను ఇబ్బంది పెట్టి చంపేశాడు. చంపేసిన తర్వాత జరిగిన సంఘటన ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చారు. ఏం జరిగింది ఏంటని తెలుసుకున్నాక ఇలా చేసింది అక్రమ సంబంధాలు కలిగి ఉంది, నేను లేదని చెప్పి ఇంత మోసం చేసిందని అని చెప్పి ఆయన చెప్తా ఉంటే వాళ్ళన్నారు, అయ్యా కాదయ్యా, ఈ వ్యక్తి అయితే ప్రయాణమై వచ్చాడు, అతను దారిలో కరెక్ట్గా మీ ఇంటి ముందే యాక్సిడెంట్ అయింది.
యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ లో ఆ పళ్ళు పలహారాలన్నీ అలాగే సైడ్ కొండిపోయాయి. సరే మీ ఇంటి ముందు జరిగింది కనుక మీ పిల్లలు ఉన్నారు అని చెప్పి మేమే ఇచ్చాము, ఆమె ఏం తప్పులేదయ్యా, ఆయన వెళ్ళిపోయాడు, మేము పంపించేసాం అని చెప్తేనే పూర్మని ఏడ్చాడు. చూడండి, ఒక డౌట్ ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అవు ఆదాము ఒక చిన్న డౌట్ దేవుని రాజ్యానికి దూరం అయిపోయారు. దేవుని పైన వచ్చిన సాతనులు వేసిన కొన్ని ఆలోచనలు డౌట్ పడ్డారు, ప్రమాదాన్ని తీసుకొచ్చారు. రెండవది, ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు, ఆలోచిస్తూనే ఉంటాడు. చాలా ఆలోచనలు ఉంటాయి. ఎక్కడుంది వాక్యంలో అని గమనిస్తే ఆ మత్తయి సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఈ 16వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనిస్తే మనకు అర్థమైపోతుంది, ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు. నేను చదువుతున్నాను, యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ధ రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచిస్తున్నారు? ఎక్కువ ఆలోచన, కొంతమంది ఏదైనా చెప్తే దాన్ని ఆలోచించుకుంటానని జీవితాన్ని గడిపేస్తారు. అలా ఉండకూడదు. దేవుని పైన ఆధారపడి అడుగులేయాలి. ఇంకా 6వది మనం గమనిస్తే, రెండవది, ఈ అల్ప విశ్వాసుల ద్వారా దేవుడు కార్యాలు చేయడు. 17వ అధ్యాయం 20వ వచనం మీరు గమనిస్తే అక్కడ కూడా ఆయన అంటాడు, అందుకైనా మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నాడులా. ఇక్కడ ఒక సందర్భంలో ఆ పిల్లోడు ఆ దుష్ట దురాత్మతో పీడింపబడి ఆ నీళ్ళలోనూ అగ్నిలో పడిపోతాడు, మా వల్ల అవ్వట్లేదు, ఏం ప్రభు అని అడిగినప్పుడు అన్నారు, మీకు అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసంతో దేవుని కార్యాలు మనం చూడలేం, దేవుని ప్రభావాన్ని చూడలేం. 7వ చివరిగా అనుమానం, పెనుభూతం. యోహాన్ సువార్త 20వ అధ్యాయం 27వ వచనం ఆయన అంటాడు, తోమా నేను ఏలు పెడితేనే, గాయాల్లో ఏలు పెడితేనే నేను నమ్ముతానని. అక్కడ కూడా ఆయన సందర్భంలో గ్రీకు వాళ్ళు అల్ప విశ్వాసం అని రాయబడి 7 సందర్భాల్లో అల్ప విశ్వాసం ఉన్న పేతుని ఈరోజు ఆ తోమా గారిని ఈరోజు అదే వ్యక్తిని భారతదేశానికి తీసుకొచ్చాడు. నిన్నటి దినాన హతసాక్షిగా మార్చబడ్డాడు. ఆయన రక్తం మన భారతదేశం పైన ఉంది, ప్రభు యొక్క హృదయం మన భారతదేశం పైన ఉంది. భారతదేశం అంతా కూడా సువార్తతో నింపబడాలని ఆయన కోరిక. రక్షణ పొందుకున్నాను నేను, అనేక మంది రక్షణలోకి తేవడానికి ప్రభు నిన్ను నన్ను ఏర్పాటు చేశాడు. ఈరోజు తీర్మానం చేద్దాం, ఏసయ్యతో ప్రయాణం, నా క్యారెక్టర్ మారడా. ఆ ప్రయాణంలో ప్రమాదాలు ఉంటాయి, ప్రమాదాలున్నా పర్లేదు, ఆ ప్రమాదంలో ఏసయ్య ప్రభావాన్ని నేను చూస్తాను. ఏసయ్య ప్రభావాన్ని ఎరిగిన నేను ఏసయ్యను గుర్తెరిగి, ఏసయ్య హృదయాన్ని గుర్తెరిగి, ఏసయ్య చిత్తానుసారంగా, అందుకే ప్రభు రాబోతున్నాడు కనుక ప్రభు ఆ ప్రభు అనువాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు కానీ తన తండ్రి చిత్తమును నెరవేర్చువాడే. ప్రభు నీ నామం నేను అది చేశాను ఇచ్చేశానని కాదు, కానీ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? ఆయన చిత్తం నుండి ఒకటి, యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచిపెట్టి పరలోకాన్ని భూలోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్లే ముందు ఆరోహణమైనప్పుడు రెండే చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళమన్నాడు, రెండవది శిష్యులుగా చేయమన్నాడు. ఈరోజు ఆ రెండు విషయాలు మన జీవితంలో నెరవేర్చబడుతున్నాయి. మనం ఉన్న ప్లేస్లో మన ఎంప్లాయీస్ని, మన ఉద్యోగస్తుల్ని ప్రభులకి నడిపిస్తున్నామా, లేదా ఉన్న క్రైస్తవులకి శిష్యులుగా చేస్తున్నామా? ప్రభు రాజ్యం కొరకు వాళ్ళ తలాంతులు వాడుకుంటున్నారా? ప్రభు కోసం నిలబడుతున్నారా? ఉజ్జీవింపబడుతున్నారా? ఒక తీర్మానం తీసుకున్నా. 7 ఆలోచనలు ఉంటాయి, ఈ 7 క్యారెక్టర్స్ ఉంటేవాడు అల్ప విశ్వాసి. అల్ప విశ్వాస ద్వారా ప్రమాణం దేవుని రాజ్య విస్తరణలో ఎందుకు పనికిరారు? కనుక మనం అల్ప విశ్వాసులుగా కాదు, కానీ సంపూర్ణమైన విశ్వాసం. ఆ ఉగిందంటే చిన్నగున్న సంపూర్ణంగా ఉంటుంది. ప్రభుకు సమర్పించుకొని ఆయన రాజ్యం కొరకు మనం జీవిద్దాం. దేవుడి వాక్యం జీవించిన గాక అవకాశం ఇచ్చిన దేవాదేవుని మనసారి స్తుతిస్తున్నాను. అలాగే దేవుని రాజ్యం కొరకు బలంగా వాడబడుతున్న దైవజనులు సీఏ గారి మహేష్ గారికి మరియు ఇన్వైట్ చేసిన సురేష్ అందరికీ ప్రత్యేక నమస్కారం. థ్యాంక్ యూ. తీసుకున్నాను, సమయం తీసుకున్నానా?